गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्प्रकर्षितं येन तस्मै श्री गुरवे नमः। आदुवरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्रीं क ए इलह्रीं हसकहलह्रीं सकलह्रीं। श्रीं क ए इलह्रीं हसकहलह्रीं सकलह्रीं। सकलह्री सकलह्री। నిన్న భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి చర్చించుకుంటూ ఈ రెండు మంత్రాలు గాయత్రి మంత్రము నిష్కళా మంత్రము అంటాం దీన్ని. ఈ 24 అక్షరాలతో కూడినటువంటి గాయత్రి మంత్ర శక్తితో ఆవిర్భవించబోయేటటువంటి అవతారం కొరకే మనం వెయిట్ చేస్తున్నాం. కల్కి అవతారము, నిష్కళంక అవతారము అని భవిష్య పురాణంలో చెప్తారు దాని గురించి. ఈ నిష్కళంక అవతారము గాయత్రి మంత్రశక్తితో ఆవిర్భించబోయేటటువంటి అవతారాలు ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలోనే దశావతారాల ప్రక్రియ కూడా వస్తుంది. ఇది కాకుండా భారతదేశము ప్రపంచానికి ఇంకొక గొప్పదైనటువంటి శక్తిని అందించింది. దాన్ని శాక్తీయము అంటాం. అది అనేక విరితలను వేసింది, అది వేరే విషయం. కానీ ఈ శాక్తీయము ఎంత అద్భుతంగా మన భారతదేశానికి వన్ను తెచ్చి పెట్టింది అంటే ఈ శ్రీ అనే పేరు లేకుండా ఎవరిని మనము కొంచెం మనకంటే స్థాయిలో గొప్పగా ఉంటే ముందు శ్రీ చేరుస్తాం. శ్రీ చేర్చకుండా అసలు రాయం ఉత్తరాలు కానో కానీ ఎక్కడా కానీ. శ్రీ విద్య అదే. శ్రీ ఎందుకు రాయాలి, ఇంకో అక్షరం రాయక్కర్లేదు అని చెప్పాను కదా మీకు. అంత గొప్పదైనటువంటి ఆ శ్రీ విద్య ఈనాడు అసలు ఆ విద్య అంటే ఏంటో కూడా తెలియని స్థితిలో ఉంది. 10 మహావిద్యలలో గాయత్రి కూడా ఒక మహావిద్య. ఏవీ తెలియని వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడే విషయం ఏదైనా ఒకటి ఉంది అంటే రెండే తెలుస్తాయి నాకు, ఒకటి పాలిటిక్స్, ఒకటి ఆధ్యాత్మికత. పాలిటిక్స్లో రష్యా అమెరికా యుద్ధం చేసుకోవచ్చా చేయకూడదా అని మనం దెబ్బలాడుకుంటాం ఇక్కడ. అసలు రష్యాలో ఉన్న పరిస్థితులు ఏంటో మనకు తెలియదు, అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలియదు. మన ఇంట్లో ఉన్నటువంటి కోల్డ్ వారిని మనము నివారించుకోలేము, కానీ ఎంత అద్భుతంగా డిస్కస్ చేసేస్తాము. మొన్న కాలేజీకి మా ఎక్స్ హెడ్ వచ్చారు. అప్పుడు మా ప్రజెంట్ హెడ్ ఇద్దరు, ఒక ఆయన బీజేపీ, ఒక ఆయన కాంగ్రెస్, ఇద్దరూ బల్లగుద్ది చెప్పారు ప్రిడిక్షన్స్. కానీ నా బాధ ఏంటి అంటే నా బల్ల ముందు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నన్ను చదువుకునేవారు. పాలిటిక్స్ ఏం తెలుసు మనకి పాలిటిక్స్ గురించి, కాలేజీ లెక్చరర్కి ఏం తెలుసు. కానీ ఎంత గొప్పగా మనం మన కాలాన్ని నాశనం చేసుకుంటాం. అలాగే శ్రీ విద్య అంటే ఏమిటో తెలియకుండా, గాయత్రి మంత్రం అంటే ఏమిటో తెలియకుండా, ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియకుండా దాని గురించి సలహాలు ఇవ్వమంటే మనం భలే సలహాలు ఇస్తాం. మన భారతదేశం యొక్క అవనతికి కారణం అదే. అటు పొలిటికల్గాను అవనతికి కారణం అదే, ఆధ్యాత్మిక అవనతికి కూడా కారణం అదే. అందుకే ఈ క్యాంప్లో మీకు ఏ టైం టేబుల్ ఇవ్వలేను, నేను ఒకే టైం టేబుల్ ఇచ్చాను. మీరు దేవతాశక్తిని అర్థం చేసుకోండి, భారతీయ ఆధ్యాత్మికతను అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఇలా ఆషామాషీగా మన జీవితాలు ఉండవు. ఎంట్రన్స్కి పిల్లవాడు వెళ్ళదలుచుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ చేశాక వాడు వాళ్ళ తండ్రితో, వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళతో నేను ఎంట్రన్స్కి తయారవుతాను అని అంటే వాడి ప్రవర్తన ఎలా ఉండాలనుకుంటా మనం. పొద్దున్నే లేస్తాడు, ట్యూషన్స్కి వెళ్తాడు, మళ్ళీ కాలేజీకి వెళ్తాడు, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్స్కి వెళ్ళాలి వాడు. మరి ఆధ్యాత్మిక విద్యకి మీరు ఎన్ని గంటలు టైం ఇస్తున్నారు? మీరు నేను దండం పెట్టుకున్నాను మాస్టారు, అంతా వచ్చేస్తుంది మాకు. నిజంగా అంత సింపులే అవుతాయి. ఇన్ని శాస్త్రాలు ఎందుకు రాశారు మన ఋషులు? ఎందుకు రాయటం ఋషులు శాస్త్రాలు? ఋషులంత మూర్ఖులు లేరేమో అనిపిస్తుంది నాకు. మనమే చాలా తెలియని వాళ్ళం ఋషులు కండి. ఏం చదవక్కర్లే, ఏం చేయక్కర్లే, దండం పెడితే చాలు. దండం పెట్టి ఊరుకున్నారా ఋషులు? తపస్సు చేశారా? తపస్సు చేశారు. తపస్సు చేయకుండా సిద్ధి పొందినటువంటి ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడైనటువంటి ఒక వ్యక్తి పేరు చెప్పండి నాకు, ఒక్కడి పేరు. ఉండొచ్చు ఏమో, ఎక్సెప్షన్స్ ఉంటాయనిపిస్తుంది. ఈ దీనికి మాత్రం నాకు ఎక్కడ ఎక్సెప్షన్స్ కనిపించలే. అది మనం చేస్తున్నటువంటి తప్పు. దేని గురించి మనకు తెలీదు దాని గురించి తెలిసినట్టు మాట్లాడటం ముందు మనం మానేసుకుందాం. తెలీదు మనకి, ఏం తెలుసు? జ్యోతిష్ శాస్త్రము గురించి నిన్న కారులో వస్తున్నాం మేము. ద్రాక్షపళ్ళు ఏవో ఒకరు తీసుకొచ్చి ఇచ్చారు. సరే, ద్రాక్షపళ్ళు వాళ్ళకి ఇచ్చాను, కాగితం నా దగ్గర పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నాను అంటే దాని మీద ఒకతను ఛాలెంజ్ రాసింది. ఛాలెంజెస్ అంటే నాకు భలే ఇష్టం. ఏంటి ఛాలెంజ్ చేశాడు ఎవరో, ఎప్పుడు పేపరు కూడా నేను చూడలే. ఆ ఛాలెంజ్ అని రాసింది కనుక టైటిల్ మీద ఆ పేపర్ చదివాను నేను, చిన్న ముక్క కాగిత ముక్క. ఎవరో విజయవాడ అతను, రాబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తుందో కరెక్ట్గా ఎవడైతే ప్రిడిక్ట్ చేస్తాడో వాడికి 5,000 రూపాయలు బహుమతి, లేకపోతే జ్యోతిష్ శాస్త్రము సైన్స్ కాదు, మూఢ విశ్వాసము అని మీరు ప్రకటించాలి అన్నాడు. నేను సైంటిస్ట్నే, వర్షం కురుస్తుందని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయమని చూస్తాను మెటీరియాలజిస్ట్ని. నేను ఛాలెంజ్ చేస్తా, చెప్పగలరా కరెక్ట్గా? కార్టూన్స్ కూడా ఉన్నాయి, ఒక కార్టూన్ చూశాను నేను రేడియోలో, వార్తలు వస్తున్నాయి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురుస్తాయి అని, బయట అండ్ ఉంది, రివర్స్ కూడా వేస్తూ ఉంటారు కార్టూన్లో. అంటే అది సైన్స్ కాదంటారా? మినరాలజీ కాదు, ఐ మీన్ మెటీరియాలజీ సైన్స్ అవునా కాదా? ఇంతకీ మూర్ఖం చూడండి, అసలు ఏమీ తెలియకుండా జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఛాలెంజ్ అని చెప్పి వాడు పేపర్లో వేయటం, అది నా దగ్గరికి తీసుకొచ్చి దీనికి ఏమంటారు మాస్టారు? మూర్ఖత్వం. ఏది తెలియని విషయం గురించి దయచేసి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మనం, తెలుసుకోకుండా మాట్లాడొద్దు. అది తెలుసుకోవటానికి ఈ రెండు తెలుసుకోవాలి మనం, సూర్యుడు చంద్రుడు అని. ఇదంతా ఎందుకు చెప్పుకు రావాల్సి వచ్చింది అంటే అక్కడ శిలాశాసనాలు ఉన్నాయి, ఆ శిలాశాసనాల మీద సూర్యుడు చంద్రుడు బొమ్మ కనిపిస్తే ఇదంతా నా మనసులో తిరిగింది. అది మీతో పంచుకుంటున్నాను అంతే. సూర్యుడు గురించి చెప్పేటటువంటి మంత్రము గాయత్రి మంత్రము. మరి శ్రీ విద్య దేని గురించి చెప్తుందో మీకు తెలుసు కదా, చంద్రవిద్య అంటాను దాన్ని, చంద్రుడి గురించి చెప్తుంది. షోడశ కళలు సూర్యుడికి కాదు ఉన్నది, చంద్రుడికి ఉన్నది, చంద్రవిద్య అది. ఇవి రెండే ఉన్నాయి ఆధ్యాత్మికతలో, మూడో విద్య లేదు. మూడోది ఎలా వస్తుంది? ఈ రెండింటి యొక్క సంయోగం వల్ల. ఈ రెండు మూలకాలు కలిస్తే కొత్త పదార్థం వస్తుంది, హైడ్రోజన్ ఒక వాయువు. అది కాలటానికి సహాయపడదు, హైడ్రోజన్ ఎక్కడైనా ఉంటే అది కాలిపోతుంది, కానీ ఇట్ ఈస్ కంబస్టిబుల్ బై ఇట్ సెల్ఫ్, అది జ్వలనశీలమైనటువంటి వాయువు. కానీ స్వయంగా అది కాలటానికి దోహదకారి కాదు, హెల్ప్ చేయదు. ఆక్సిజను మండటానికి హెల్ప్ చేస్తుంది. ఈ రెండు కలిసే కలిస్తే రెండు వాయువులు కాకుండా ద్రవస్థితిలో విచిత్రమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఇంకొక పదార్థం ఏర్పడింది. అలాగే గాయత్రి మంత్రము, ఇటు చంద్రవిద్య, ఈ రెండిటి కలయికి వల్ల అగ్ని పుట్టించగలడా అన్నది అరణి విద్య అవుతే. అరణి అంటే కలవటం. చివరికి అది మనం ఎంత తెలివితేటలు మనకు వచ్చేసాయంటే, రెండు చెక్క ముక్కలు పట్టి పూర్వకాలంలో వాళ్ళు రాజేసేవారు నిప్పులు. మనం చూసాం ఋషులు నిప్పు ఎలా రాజేశారు, షిర్ది సాయిబాబానే చూశారు, ఇలా టక్ మనం కొడితే నిప్పు వచ్చింది కదా. ఈ కాలంలో చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఋషులు మాత్రం పాపం రెండు చెక్క ముక్కలు పట్టుకుని చేయి నొప్పేటేటట్టు కొట్టుకుంటే వస్తుందట అగ్ని, అది శాస్త్రంట. ఎందుకు మనం అలా నమ్ముతాం? సంకల్ప మాత్రం చేత అనేక రకమైనటువంటి సిద్ధులు మీకు ఇవ్వగలిగేటటువంటి ఋషులు అగ్నిని పుట్టించటానికి అంత కష్టపడాలా? శుద్ధి సాయిబాబా చూసి చూపించలే, ఏం కష్టపడ్డాడు అగ్నిని పుట్టించడానికి? మరి ఎలా పుట్టించాడు? ఆ అగ్ని ఎలా వస్తుంది? ఈ చంద్రుడు ఈ సూర్యుడు యొక్క కలయిక వల్ల వస్తుంది అగ్ని, దాన్ని సుషుమ్న నాడి అంటాం. మన శరీరంలో ఇడ పింగళ సుషుమ్న, దీనివల్ల అనేక రకమైనటువంటి సిద్ధులు, దీనివల్ల అనేక రకమైనటువంటి నిధులు లభ్యమవుతాయి. ఆ సంకేతాన్ని మనం మర్చిపోయి ఎప్పుడైతే నిజంగా భూమిని తవ్వుతామో చెరువులు మిగులుతాయి, నిధులు దొరకవు. అది అక్కడ తప్పు జరిగింది. ఇంచేతంటే విద్య తెలియని వాళ్ళు విద్య గురించి మాట్లాడటం, మా కాలేజీలోనే 3 సంవత్సరాల కిందట నా క్లాసులోనే ఒక తమాషా జరిగింది. ఇది ఇంగ్లీష్ క్లాసు, ఏదో క్లాస్ జరిగింది. ఇక్కడ ఎన్ఓ అని రాసి ఉంది బ్లాక్ బోర్డ్ మీద. ఇంగ్లీష్లో ఎన్ఓ అని రాసి ఉంటే ఏంటది? నో, కాదు అని అర్థం. తర్వాత క్లాసు నాది, నేను వెళ్ళా క్లాసులోకి. ఫస్ట్ బిఎస్సీ క్లాసు, 5th గ్రూప్, నైట్రోజన్ గురించి చెప్తున్నాను నేను. నైట్రోజను ఆక్సిజను కలిస్తే కూడా బ్లాక్ బోర్డ్ మీద ఏం రాస్తాను నేను? ఎన్ఓఏ రాస్తా. ఎన్ఓ రాశా, రాయగానే పైన చూసా ఎన్ఓ రాసి ఉందని. నాకంటే ముందే ఎవరో రాశాడే అన్న. కాదు మాస్టారు, అది నో అన్నాడు. మరి నేనేం రాశా? ఇంగ్లీష్ వచ్చిన వాడికి, సైన్స్ తెలియని వాడికి, శాస్త్ర విద్య తెలియని వాడికి అది నోయే కాదు. తెలిసిన వాడికి అది నైట్రిక్ ఆక్సైడ్. తెలుసా నైట్రిక్ ఆక్సైడ్కి విచిత్రమైన లక్షణం ఉన్నది, ఎవరైనా వాసన చూస్తే లాఫింగ్ గ్యాస్, నవ్వు వస్తుంది, విపరీతంగా నవ్వు వస్తుంది, పిచ్చిగా నవ్వు వస్తుంది అసలు. అది దాని పేరే లాఫింగ్ గ్యాస్. ఇంతకీ ఎన్ఓ అంటే నోవా, లాఫింగ్ గ్యాసా? ఎవరు చెప్పాలి? కెమిస్ట్రీ తెలిస్తే లాఫింగ్ గ్యాస్, కెమిస్ట్రీ తెలియకపోతే పరుశువేది, కల్పవృక్షము, కామధేనువు, 3 పేర్లు చాలా విరివిగా వాడతాం మనం ఆధ్యాత్మిక జగత్తులో. అది భౌతిక జగత్తులోకి లాక్కొచ్చి గంగలో దింపాం ఆధ్యాత్మికతను. ఎన్ఓ నోను నైట్రిక్ ఆక్సైడ్ని తీసుకొచ్చి ఏమని చెప్పాం? కాదు అన్నాం. అలాగే ఆధ్యాత్మికతను కూడా మనము కాదు, అందులో ఏమీ లేదు అంటాం. తెలిస్తేగా సైన్స్. పరుశువేది అనే మాట వినుంటారు. ఈ మాట ఎందుకు ఎత్తుకొచ్చాను అంటే లలితా సహస్రనామము ఈ 3 గురించి చెప్తుంది. సూర్య చంద్రాగ్ని లోచన, ఇది ఒక లలితకైనా శివుడికి అదే పేరు చెప్తాం. సూర్య చంద్రాగ్ని లోచన దానికైనా అందరి దేవతలకి మనం ఇదే చెప్తాం. అంటే ఆధ్యాత్మికత మొత్తము కూడా ఇటు గాయత్రి మంత్రము, ఇటు షోడశీ మంత్రము, ఈ 2 కలయిక వల్ల ఏర్పడేటటువంటి అగ్ని. ఈ 2 కలయిక వల్ల ఏర్పడేటటువంటి అగ్నితోనే వేదాలు మొదలవుతాయి. అందుకే అగ్ని మీళే పురోహితం, మొట్టమొదటి సెంటెన్స్ ఋగ్వేదంలో. వేదాది సూక్తము అని పేరు అగ్ని సూక్తానికి. అంటే వేదాలు దాంతో మొదలవుతాయి, అగ్నితో మొదలవుతాయి. అంటే అగ్ని అంటే ఏమిటి అర్థం చేసుకోండి. ఇటు సూర్యుడు, ఇటు చంద్రుడు, ఈ 2 మీరు కలపగలరా? ఎలా కలుపుతాం? సూర్యుడు చంద్రుడిని కలపలేము. మన కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయి సంవత్సరాల తరబడి. అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుడి దర్బారులో కూడా ఒక కేసు నడుస్తుందిట. భగవంతుడు తెలియాలి ఎన్ని యుగాల నుంచి నడుస్తుందో. ఏంటా కేసు అంటే, డైరెక్ట్గా సూర్యుడి మీద వేశారు కేసు. మామూలు వ్యక్తి మీద కూడా కాదు, డైరెక్ట్గా సూర్యభగవానుడి మీద కేసు వేశారు. ఎవరు వేశారు అంటే చీకటి వేసింది. భలే వెంటాడు చంపుతున్నాడు నన్ను, నన్ను ఎక్కడా ఉండనివ్వటం లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు, వస్తే నేను పారిపోవాల్సి వస్తుంది. నేను చీకటి చెప్తే చీకటి ఉంది అక్కడ కోర్టులో. భగవంతుడు గారు ఆర్డర్ పాస్ చేశాడు, వీళ్ళిద్దరిని తీసుకురండి కోర్టులో హాజరుపరచండి, న్యాయ విచారణ జరిపిస్తాను అని. ఇంతవరకు ఆ కోసం సార్ కాదు, వాళ్ళిద్దరు ఎదురెదురు రావటం లే. చీకటి వస్తే సూర్యుడు, సూర్యుడు ఉంటే చీకటి రాదు. ఈ 2 కలిపితే అగ్ని వస్తుంది. ఎలా? భగవంతుడే సాల్వ్ చేయలేకుండా ఉన్నాడు, కానీ ఋషులు సాల్వ్ చేశారు దీన్ని. ఎలా సాల్వ్ చేశారు? సంధ్య, ఇటు సూర్యుడు అస్తమించలేదు, అటు చీకటి రాలేదు. ఆ మధ్యకాలాన్ని పట్టుకోండి మీరు, ఆ సంధ్యాకాలాన్ని పట్టుకోండి. అప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, మరేముంది అక్కడ? అక్కడ అగ్ని ఉంది. ఆ అగ్నిని మీరు పట్టుకోండి. అంచేత మన అనేక సాధనలన్నీ కూడా ఎప్పుడు చేస్తామంటే సంధ్యాకాలంలో చేస్తాం, సంధ్యోపాసన చేస్తాం మనం. అంటే సంధ్యోపాసన అంటే ఏ ఉపాసన చేస్తాం మనం? అగ్ని ఉపాసన చేస్తాం. సూర్యుణ్ణి చంద్రుణ్ణి మనము కలపాలి. అది ఆధ్యాత్మికత యొక్క అసలైన సందేశము. ఈ పూజలు, ఈ పునస్కారాలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళవు. ఎలా తీసుకెళ్తాయి? ఎక్కడికి తీసుకెళ్తాయి? కానీ మరి అదంతా ఎందుకు చేయటం మాస్టారు? మీరు ఇదంతా చేసి ఉన్నారు కనుక ఈనాడు చెప్తే మీకు అర్థమవుతుంది. ఏబిసిడి ఎక్స్వైజెడ్ నేర్చుకోకుండా ఇంగ్లీష్ రాదు. కానీ ఏబిసిడి ఎక్స్వైజెడ్ ఏబిసిడి ఎక్స్వైజెడ్ ఏబిసిడి ఎక్స్వైజెడ్ అని మీరు ఎన్ని సంవత్సరాలు చెప్తే ఇంగ్లీష్ వస్తుంది మీకు? దాని తర్వాత క్లాస్కి వెళ్ళండి. ఏంటి దాని తర్వాత క్లాసు? ఎలా కలపటం ఈ సూర్యుడు చంద్రుడు అగ్నిని, ఈ మూడు మన దగ్గరికి ఎలా వస్తాయి అని చెప్పేది ఒకే ఒక సహస్రనామం ఉంది, అది లలితా సహస్రనామం. చాలా సహస్రనామాలు చదివాను నేను. ఏ సహస్రనామానికి రహస్యనామ స్తోత్రము అని లేదు నాకు తెలిసినంతవరకు. అది ఎప్పుడు కండిషన్ నేను తెలుసు అని బల్లగుద్ది చెప్పేంత ధైర్యం నాకు లేదు. నేను చూసినన్ని సహస్రనామాలు, నేను విన్నటువంటి సహస్రనామాలలో రకరకాల సహస్రనామాలు ఉన్నాయి. కానీ ఏ సహస్రనామానికి రహస్యనామ స్తోత్రము అని పేరు లేదు. ఎందుకు లేదు పేరు? మిగతా అవన్నీ డైరెక్టే. మీకు భాష నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంగ్లీష్లో నవల చదవాలి, ఏం చేయాలి? మీరు పుస్తకం కొంటారు, చదివేస్తారు. కానీ ఇంగ్లీష్లో కెమిస్ట్రీ చదవాలి మీరు. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రమే కెమిస్ట్రీ వస్తుందా మీకు? రాదు. కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఇంగ్లీష్లో వాడేటటువంటి పదాలు ఏ ఉద్దేశ్యంతో మనం వాడుతున్నామో తెలియాలి. అలాగే సంస్కృతం వచ్చినంత మాత్రానే వేదాలు అర్థము కావు. కాశీలో ఉన్నాను నేను, 24 సంవత్సరాలు ఉన్నాను కాశీలో. నేను కాశీ విద్యాపీఠని సంస్కృతం నేర్పడానికి వేరుగా సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉంది, విశ్వవిద్యాలయం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కాశీలో. సాంస్క్రిటే నేర్పుతారు ఆ యూనివర్సిటీలో. సరే, మా బనారస్ హిందూ యూనివర్సిటీలో సాంస్క్రిట్ వింగ్ ఉంది. వాళ్ళ దగ్గరికి ఈ గాయత్రి మంత్ర హవన విధి ఉందే, దాంట్లో ఉన్నటువంటి వేద మంత్రాలు అర్థం చెప్పడానికి అడిగేవాడిని. మేము చెప్పలేము. వేదాలలో ఉన్నటువంటి సంస్కృతానికి, సంస్కృత భాషకి సంబంధం లేదు. కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఇంగ్లీష్ అక్షరాలకి, ఇంగ్లీష్కి ఎంత సంబంధం ఉందో వేదాలలో ఉన్నటువంటి సంస్కృతానికి, బాహ్య జగత్తులో ఉన్నటువంటి సంస్కృతానికి అంత సంబంధం ఉంది. ఏమీ లింక్ లేదు. అంచేత సంస్కృతం రాని వాళ్ళు కూడా సంస్కృతంలో రాసినటువంటి ఆధ్యాత్మిక దానికి అద్భుతమైనటువంటి కమెంటరీ ఇవ్వగలరు. బెస్ట్ ఉదాహరణ సిద్ధిసాయి. మిగతా వాళ్ళు ఇచ్చారు, అది బాగా సినిమాలు వాటిలో పాపులర్ అయింది కనుక ఆ ఉదాహరణ ఇస్తున్నా నేను. కాళ్ళు పడుతూ ఉంటాడు, సీన్ గుర్తుందా? డిప్యూటీ కలెక్టర్ అని ఏదో శ్లోకం జరుగుకుంటూ ఉంటాడు భగవద్గీతలో. నానా ఏం చదువుతున్నావు అని అడుగుతాడు సాయి. మీకు అర్థం కాదులే స్వామి అన్నాడు. గుర్తొస్తుందా సీను? మీకు అర్థం కాదు, ఇంచేతట సంస్కృతం అంట అలాగా అన్నాడు ఆయన. ఏది ఒకసారి చదువు అని నేను మళ్ళీ తిరిగి అడుగుతాడు క్వశ్చన్. మనం ఆ డీటెయిల్స్లోకి అనవసరం. ఎందుకు చెప్పాను అంటే అగ్ని విద్య తెలుసున్నటువంటి వ్యక్తికి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత అనే మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అది లేకపోతే వాడు సంధ్యోపాసకుడు కాదు. మనకి సంధ్యోపాసకులందరూ ఋషులే. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఋషులు చేసినటువంటి సంధ్యోపాసన మీరు చేసేటటువంటి సంధ్యావందనానికి సంబంధం లేదు. అసలు మీరు అగ్ని పుట్టించగలగాలి. దేనితో? ఎప్పుడో ఋషుల గురించి మాట్లాడితే మాకేం లాభం మాస్టారు? ఈ కాలంలోనే బ్రిటిషర్స్ చెప్తేనే మనం నమ్ముతాం. మనం చెప్తే నమ్మం కదా. మధ్యప్రదేశ్లో కలెక్టర్ రిచర్డ్సన్ అని ఉండేవాడు. రిచర్డ్సన్ పేరు గుర్తులేదు కలెక్టర్, ఏదో పేరు కలెక్టర్. బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఒక వ్యక్తి ఉండేవాడు అక్కడ, చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడు. ఒక్కొక్కసారి బట్టలు కూడా వేసుకునేవాడు కాదు. అతనికి చాలా విచిత్రమైనటువంటి ఒక అలవాటు ఉండేది. మనం సిగరెట్ తాగటం, ప్యాకెట్ ఆడటం లాంటి అలవాట్లు ఉన్నట్టు ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఏంటంటే ఆయనకు అలవాటు మూడు వచ్చినప్పుడు చచ్చిపోతూ ఉండేవాడు. ఆయన అలవాటు అది. మళ్ళీ 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడో పుట్టేవాడు, ఆ శరీరంతోనే ఆ వయస్సుతోనే. నిజంగా జరిగిన సంఘటన ఇది. ఎవరి గురించి చెప్తున్నానో, కొంచెం ఈ సబ్జెక్ట్లో టచ్ ఉన్న వాళ్ళు అయితే తెలిసి ఉంటుంది, ధూనీవాలా బాబా అని. ఆయన పేరు ధూనీవాలా బాబా అని ఎందుకంటారు అంటే, ధూని అంటే తెలుసు కదా మీకు, అగ్ని. నార్త్ ఇండియాలో అగ్నిని చితుకులు వేసి రాజేస్తే ధూని అని పిలుస్తూ ఉంటాం. ఆయనకి అలవాటు, మూడు వస్తేనే చచ్చిపోయేవాడు. బాధపడుతూ ఆయనకి సమాధి కట్టేవారు. 5 రోజుల తర్వాత మళ్ళా ఆ పక్క ఊళ్ళో ఎక్కడో ప్రత్యక్షమయ్యేవాడు, ఇక్కడ సమాధి కట్టేశారు. ప్రత్యక్షమై మళ్ళా మా కూతురికి పెళ్ళి సార్, నర్మదా నది ఒడ్డున మధ్యప్రదేశ్లో ఇసుకలో కూర్చుని ఉన్నప్పుడు, డబ్బులు లేవు అంతేనా అనేవట, ఇలా ఇసుక తీసి ఇలా పూసేవట. వాడు చేతిలో పడుతూ ఉంటే అది బంగారపు కణికలుగా మారి ఇది. అక్కడ ఉన్నటువంటి బ్రిటిషర్స్ వాళ్ళ గెజెట్లో రాశారు. ఎందుకు జరుగుతోందో మాకు తెలియదు కానీ ఇలా జరుగుతోంది అని. ఆయన దగ్గరికి ఒక జమీందారు వెళ్ళాడు. జమీందారు వెళ్ళి చాలా ఖరీదైనటువంటి షాల్, జరీ షాల్ తీసుకొచ్చి ప్రజెంట్ చేశాడు. ఏ మూడ్లో ఉన్నాడు ఏను, అక్కడే పక్కన ధ్వని అగ్ని మండుతోంది కదా, అందులో పడేశాడు ఆయన. జమీందారు గారికి పాపం విపరీతమైన దుఃఖం వచ్చింది, ఇంత ఖరీదైంది నేను తీసుకొచ్చి ఇస్తే. గౌరవం కూడా గుంచకుండా నన్ను గుర్తించలేదు, నన్ను చూసి లేవలేదు. ఆఫ్టర్ ఆల్ మూల కూర్చుని ఉన్నాడు అంతే కదా, నువ్వు బాధపడకయ్యా అన్నాడు. ఆ నిప్పులోనే చేపెట్టాడు. అప్పటికే కాలి బూడిదైపోయింది, అది తీశాడు. ఆ షాల్ అలా ఇచ్చేశాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అగ్ని విద్యని అర్థం చేసుకోండి. ఏ అగ్ని విద్య గురించి మాట్లాడారు ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో? నచికేతోపాఖ్యానము అని వస్తుంది. యముడి దగ్గరికి వెళ్తాడు నచికేతుడు. తండ్రి ఒక యజ్ఞం తలపెడతాడు. నచికేతుడు తండ్రి ఒక యజ్ఞం తలపెడతాడు. ఆ యజ్ఞంలో రూల్ ఏంటి అంటే, ఆవుల్ని దానం చేయాలి. సాధారణంగా మనం తినేసిన తర్వాత మనకి ఇష్టం లేక పారేసినటువంటి వస్తువులే కదా మనం దానం చేస్తాం. అలాగే ఈ నచికేతుడు తండ్రి ఆవుల్ని దానం చేస్తున్నాడు. ఎలాంటి ఆవుల్ని దానం చేస్తున్నాడు? ఒట్టిపోయినటువంటి ఆవుల్ని దానం చేస్తున్నాడు. కొడుక్కి నచ్చలే, తప్పు నాన్న, నువ్వు ఇచ్చే దానం వాడికి ఉపయోగం ఎలా పడాలి కదా, ఉట్టిపోయిన ఆవుల్ని వాడి నేను ఇముడికి దానం చేశానన్నాడు. ఇముడికి దానం చేస్తే మరి ఇంకేం చేయాలి? దానం చేసిన వస్తువు ఇంట్లో ఉంచుకోంగా, భలే చేస్తూ ఉంటాం మనం గోదానాలు. రూపాయి పావుల పెట్టి గోదానం, భగవంతుడిని ఎంత మోసం చేస్తామో మనం. పాపం అంత అమాయకుడు భగవంతుడు. నిజంగా సరే, ఋషి కొడుకు కదా, ఋషి వాక్కు అబద్ధం కావటానికి వీల్లేదు, అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. అంచేత నచికేతుణ్ణి తండ్రి, ఎప్పుడైతే నేను నిన్ను యముడికి ఇస్తున్నానో అనగానే ఈయన డైరెక్ట్గా యమలోకానికి వెళ్ళిపోయాడు. యముడు టూర్లో ఉన్నాడు, ఇన్స్పెక్షన్ టూర్ ఎక్కడో వేసుకుని ఉంటాడు, టూర్లో ఉన్నాడు, లేడు అక్కడ. 3 రోజుల పాటు ఇతను బయటే కూర్చుని ఉన్నాడు. సరే తిరిగి వచ్చాడు యముడు, కంగారు పడిపోయాట. ఒక బ్రహ్మచారి నా ద్వారం వద్ద మూడు రాత్రులు కూర్చుంటే, మూడు రోజులు కూర్చుంటే వాట్ నాన్ సెన్స్ అని అందరి మీద ఎగిరాడు. సరే నువ్వు మూడు రోజులు ఇక్కడ కూర్చున్నావు కనుక నీకు మూడు వరాలు ఇస్తానన్నాడు. సరే ఆ వరాల సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం. అందులో ఒక వరం అడుగుతాడు, పంచాగ్ని విద్య నాకు నేర్పండి అని. అగ్ని విద్య ఏదో నాలుగు సమిధులు మనం తీసుకొచ్చేసి నాలుగు ఇటుకలు పెట్టేసి మాకు కూడా యజ్ఞం చేయటం వచ్చును. ఎంత చిన్నపిల్లలమో మనం. మనకి మిగతా చోట్ల పనిచేసే తెలివితేటలు ఇక్కడ పనిచేయవు. అంత సులభమే అవుతే వాళ్ళు అడవిలో తపస్సులు ఎందుకు చేశారు? ఎందుకు అంత గందరగోళం పడ్డారు వాళ్ళు? ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, సులభము అనుకోకండి, కష్టం అని నేను అంటలే. ఆధ్యాత్మికత అస్సలు కష్టం కాదు. కానీ ఎక్కడది తప్పుదారి పట్టింది అంటే, ఎవరి దగ్గర నేర్చుకోవాలో ఆధ్యాత్మికత అది మర్చిపోయాం మనం. నా దగ్గరికి ఒకసారి రాత్రి తలుపు కొట్టారు. నా ఇంటి బోర్డు మీద డాక్టర్ ఎం శ్రీరామకృష్ణ అని ఉంటుంది. తలుపు తెరిచాను నేను రాత్రి. చాలా సీరియస్గా ఉంది పేషెంట్ కండిషన్, మీరు రండి అన్నాడు. బాబు నేను ఆ డాక్టర్ని కాదు. అంచేత గురువులు చాలామంది ఉండొచ్చు, అగ్ని విద్య తెలిసినటువంటి గురువులు, ఆ వాళ్ళని పట్టుకోండి మీరు. కాకపోతే ఆధ్యాత్మికత విలువ లేదు. ఈ ఆధ్యాత్మికత నాశనం అయిపోవటానికి కారణం అదే. అసలు అగ్ని విద్య అంటే ఏమిటోనే మనకి స్పష్టమైన అవగాహన లేదు. చాలామందికి స్పష్టమైన అవగాహన లేదు. మంత్రం చదివిస్తూ ఉంటాం. ఇందాక లలిత సహస్రనామం చదువుతున్నప్పుడు కూడా వస్తుంది కదా, సూర్య చంద్రాగ్నిలు వచ్చిన. ఏ సూర్యుడు గురించి మనం మాట్లాడుతున్నాం, ఏ చంద్రుడు గురించి మనం మాట్లాడుతున్నాం, ఏ అగ్ని గురించి మనం మాట్లాడుతున్నాం? శాస్త్రములో, సైన్స్లో ప్రాక్టికల్స్ చాలా ఇంపార్టెంట్. సైన్స్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అదే. ఆర్ట్స్కి సైన్స్కి మధ్య తేడా చెప్పావు నువ్వు. ఆర్ట్స్లో ఓహోహో ఆకాశం ఎలా ఉంది, మర్డర్ జరిగినట్టు లేదా, ఏ సినిమాలోనూ డైలాగ్ ఇది, వాడి కడవపాసన అంత కదా, వాళ్ళ కడవపాసన అంత, ఇంకోటికి ఇంకోటి ఏదో కనిపిస్తుంది. మనమేం అనవు, వాడి బ్రెయిన్ అంతే. మీరేం ఛాలెంజ్ చేస్తారా వాడిని, నీకు బుద్ధి ఉందయా అలా అంటా అని మన డైలాగ్ గుర్తు కూడా ఉంచుకున్నావు కదా. కానీ సైన్స్లో నువ్వు అలాంటి డైలాగ్ కొట్టడానికి వీళ్ళే. నువ్వు ఏదైనా చెప్తే దాన్ని నిరూపించాలి, నువ్వు చేసి చూపించాలి. అది శాస్త్రము అంటే. యోగ శాస్త్రము, ఆధ్యాత్మికత కూడా ఒక శాస్త్రము. అంచేత ఏంటి కావాలి మీకు, ఒక శాస్త్రాన్ని చదువుకోవాలి అంటే మనం ఇంట్లో సైన్స్ని ఎందుకు చదువుకోలేము? ల్యాబొరేటరీ కొనుక్కోలేము, ల్యాబొరేటరీ పెట్టలేము. లక్షలు లక్షలు ఖర్చు పెడితే తప్ప ఒక ప్రయోగశాల రాదు మనకి. మరి ఆధ్యాత్మిక ప్రయోగశాల, సూర్య చంద్ర అగ్ని ఈ మూడు కలవాలి అనేటటువంటి ప్రయోగశాల కావాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి మనం? కోట్లు కోట్లు విలువ చేసేటటువంటి మానవ శరీరం మీకు లభించి ఉంది. ఇదే ప్రయోగశాల. మీ శరీరాన్నే మీరు ఉపయోగించుకోవాలి. ఎప్పుడైనా ఉపయోగించుకున్నారా? గాయత్రి మంత్ర జపం గంటలు గంటలు చేసాం మాస్టారు. ఈ శరీరాన్ని ఎప్పుడైనా ప్రయోగశాలగా గాయత్రి మంత్రంలో చెప్పిన విషయాలు వస్తున్నాయి అని ప్రయోగించుకున్నావా మనం? షోడశ విద్య గురించి చదువుకున్నాం, చంద్రుడి యొక్క 16 కళల గురించి మనం మాట్లాడుకుంటాం. మరి ఆ 16 కళలు మీ శరీరంలో ఎలా ఉన్నాయి, దాని ప్రభావం ఎలా ఉంది మనం గుర్తిస్తున్నావా? భలే మందు కనిపెట్టాం మనం, శుభతిథో, శుభ నక్షత్రే, నక్షత్రం పేరు తెలియదు మనకి, తిథి మనకి తెలియదు, శుభయోగే అంతే. సైన్స్ ఏదో ఏదో కలిపితే ఏదో అవుతుంది, ఇది కెమిస్ట్రీ అన్నాను అనుకోండి, ఎలా అంటారు మీరు? కెమిస్ట్రీ లెక్చరర్ నేను, మీ పిల్లవాడిని నా దగ్గర పంపించారు, కెమిస్ట్రీ చెప్పండి మాస్టారు అని. ఏముందబ్బా కెమిస్ట్రీ? శుభతిథో అది, శుభ నక్షత్రే ఇది, ఈ రెండు కలిపి అవి మన మంత్రాలు. చూడండి అసలు మీకు అవగాహన లేక ఎంతగా దిగజారిపోయిందో మనస్థితి. అందులో మూడు అసలు మనం పట్టించుకోనే పట్టించుకోం, యోగము, కరణము, తిథి, మూడు పట్టించుకుంటాం మనం, తిథి వారము నక్షత్రము తెలుసుకుంటాం. కానీ పంచాంగము అంటే ఇంకో రెండు ఉన్నాయి, పంచాగ్ని విద్య అని చెప్పాను కదా, ఈ మూడు కాకుండా ఇంకో రెండు ఉన్నాయి, దాన్ని యోగము కరణము అంటాం మనం. శుభయోగే శుభకరణే, చాలామంది తెలియదు అసలు ఆ శుభయోగే శుభకరణే ఎక్కడి నుంచి వచ్చిందో అని. అయం ముహూర్తో సుముహూర్తోస్తూ గొడవ తెలిపింది అసలు. ఇంకా ఎందుకు శాస్త్రాలు, ఇందుకు ఇదంతా నేను చెప్తున్నాను అంటే ఇదంతా లలిత సహస్రనామంలో ఉంది. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా పంచప్రేతాసన, పంచమీ పంచభూతేషు, పంచ సంఖ్యోపచారిణి, అందుకు రహస్యనామం అన్నాం. అందులో ఉన్నటువంటి ప్రతి మాటని కూడా మీరు చాలా విశ్లేషణ చేసి పట్టుకుంటే చిత్ అగ్నికుండ సంభూత, మీ చిత్తంలోనే అగ్ని వెలువడితే ఏ శక్తి ప్రాదుర్భవిస్తుందో ఆ శక్తి ఇక్కడ ఉంది కనుక ఇక్కడ సాధనా క్యాంప్ కింద పెట్టుకుందాం మనం. రాసి ఉంది అక్కడ, మీరు చదివి ఉంటారు, చిదగ్నికుండ సంభూత అంటే ఇదే అని. ఏది అంచేత ఈ లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నప్పుడు, ఈ విజ్ఞానాన్ని మీరు చదువుకుంటున్నప్పుడు ప్రాక్టికల్ యూటిలిటీ పాయింట్లో ఆలోచించుకోవటం నేర్చుకోండి దయచేసి. పుస్తకాల్లో రాసి ఉంది, రాస్తే నాకేం లాభం, జరగాలి కదా, అది ఎలా జరిపించాలి, దానికోసమే వ్యవస్థ అంతా మనం పడుతున్నాం. ఈ 2.5 సంవత్సరాల లోపల ఆ భారతీయ ఆధ్యాత్మికతకి ఇటు అటు తేల్చేయాలి మనం. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది, చెప్పాం కదా మనకు అనేక ఉదాహరణలో, మనం మొత్తం అసలు ఏమి మనకు తెలియదు. నా ఉద్దేశంలో నా దగ్గర ఉన్నటువంటి మీరే చాలామంది ఈ విషయాలు మొదటిసారి వింటున్నారేమో అన్న డౌట్. దానికి కారణం ఏంటి, టైం రావాలి దేనికైనా. మేము ప్రాక్టికల్స్ చేయిస్తూ ఉంటాం, ఆ ప్రాక్టికల్ వాడికి పూర్తిగా వస్తే తప్ప 2 ప్రాక్టికల్స్ చేయించాం, మేము చేయించలేము. ఎందుకంటే ఈ మొదటి ప్రాక్టికల్ వాడికి బాగా అనుభవంలో ఉంటే తప్ప దీన్ని ఉపయోగించుకునేవాడు 2 ప్రయోగంలోకి వెళ్ళలేడు. కానీ ఈ 2 సంవత్సరాల లోపల ఈ 2 విద్యలను, ఏ 2 విద్యలను, ఇటు గాయత్రి మహావిద్య అటు శ్రీ విద్య షోడశీ విద్య, ఈ 2టినీ మీరు పునరుద్ధరించాలి. దాంట్లో ఉన్నటువంటి విషయాలను ప్రపంచానికి ముందు తీసుకురావాలి. తీసుకువస్తూ ఇంకొక విషయం మీరు చేయాలి. ఏమిటది చేయాలి, పేరిస్లో ఐఫిల్ టవర్ అని ఉంది, పేరు విని ఉంటారు మీరు, ఇనుముతో చాలా పెద్ద కట్టడం కట్టారు. అది ఆ పేరిస్ ఇంజనీర్స్ యొక్క కళాఖండం, వాళ్ళకి ఆ సైన్స్ ఆ జ్ఞానము వాళ్ళకి, ఇనువుని ఇంత రకాలుగా మీరు బెండ్ చేసి కట్టడం కట్టవచ్చో చూపించుకోవటానికి వాళ్ళు ఒక నమూనాగా దాన్ని అక్కడ తయారు చేసి పెట్టారు. ఇంజనీరింగ్ స్కిల్. మన ఋషులు శ్రీ విద్యను భారతదేశ భూమి మీదకి దింపారు. తూర్పు ద్వారంలో కూర్చునున్నాం మనం, శ్రీ విద్య యొక్క తూర్పు ద్వారంలో. అంటే శ్రీచక్రం గురించి ముందు మీకు అవగాహన కావాలి. వెనకాతలు ఉంటుంది శ్రీచక్ర శివయోర్వపు. ఇక్కడ డ్రాయింగ్ ఉంది, కానీ ఈ డ్రాయింగ్ శ్రీచక్రం కాదు, శ్రీచక్రం యొక్క బొమ్మ ఇది. నా ఫోటో తీసి నేను అనుకుంటే అట్ట, భౌతిక జగత్తులో నేనున్నా, నా ఫోటో 2 డైమెన్షనల్ దాంట్లో ఉంది. ఈ శ్రీ విద్య చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముచ్యత, ఇది ఎందుకు చెప్తున్నాను మీకు తెలుసు కదా. ఇవాళ నేను ప్రామిస్ చేశాను మొదటి 16 శ్లోకాలు మీకు వివరిస్తాను అని, వివరిస్తున్నా నేను. దేవకార్య సముచ్యత, శ్రీ విద్య నేర్చుకునే హక్కు అందరికీ లేదు. దేవతలు కూడా ఏ పని అవుతే చేయలేరో ఆ పని మనిషి చేయగలడు. దశరథుడు మిగతా చాలామంది దేవదానవ యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలకి సహాయంగా వెళ్ళారు అని మీరు చదివి ఉంటారు చాలాసార్లు. నవగ్రహ స్తోత్రాలలో శని, 9:30 అవుతుంది చూసుకుందాం, ఇంకొక 10 నిమిషాలు చెప్పి ఆపిస్తానే. నవగ్రహ స్తోత్రాలలో శని గురించి చెప్తో ఏదో ఒక నక్షత్రం, నక్షత్రం పేరు గుర్తు రావటం లేదు. ఆ నక్షత్రంలో కనుక శని ప్రవేశిస్తే 12 సంవత్సరాలు క్షామం ఏర్పడుతుంది. దశరథుడు అప్పుడు మహారాజు, మరి ఏం చేశాడు, ఏమి మాట్లాడలే ఎవరిని, అస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని ఏం అడగలే, రథం ఎక్కాడు వెళ్ళిపోయాడు ఆకాశంలోకి. వెళ్ళిపోయి ఆ నక్షత్రంలోకి ఆ గ్రహం ప్రవేశించకుండా ఆపాడు. ఆపిన తర్వాత ఇంకో పని చేశాడు, దాని రూట్ మార్చాడు, ఇంకా నక్షత్రంలోకి శని వెళ్లకుండా చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రేతాయుగంలో జరిగింది ఈ సంఘటన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శని ఆ నక్షత్రంలోకి ప్రవేశించలేకపోయాడు. అలాంటి వ్యక్తులు మన రాజులు. కానీ దశరథుడు ఏ శక్తిని ఉపాసన చేసేవాడు, ఇక్ష్వాకువంశపు రాజు సూర్యోపాసకుడు. కానీ ఆ సూర్యోపాసనతో పాటు చంద్రుడి యొక్క ఉపాసన చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము కృష్ణుడిది. షోడశ కళ 16 కళలతో ఆవిర్భవించినటువంటి వ్యక్తిత్వము. ఇది మనం అర్థం చేసుకోవటానికి శ్రీ విద్య ఉపయోగపడుతుంది. ఈ అవతారాలన్నీ భూమి మీద దిగటానికి కారణం ఏమిటి అంటే శ్రీశైలము మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం. అదృష్టం అంతే. అది కారణమేమో మీకు నిన్న సాయంత్రం చెప్పాను నేను, ఎందుకు ఇక్కడే పెట్టాల్సి వచ్చిందో. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాలి, ఎడారిలో తీసుకెళ్ళి పెడతావా, రాజస్థాన్ ఎడారిలో అవ్వడు ఉండడు, సైలెంట్గా హాయిగా ఉంటుంది, పోయి అక్కడ పెడదాం సార్. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంటే నీళ్ళేరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి అంచేత ఆ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాలి, నీరు ఎక్కడ ఉంటుందో, నీరు బాగా పుష్కలంగా ఎక్కడ దొరుకుతుందో అక్కడ పెట్టాలి. అగ్ని ఉత్పాదన చేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి బిందువు ఎక్కడైతే ఉన్నదో ఆ బిందువు మొత్తం ప్రపంచంలో శ్రీశైలంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు అటువంటి. ఇంపాసిబుల్, యూ వోంట్ గెట్ ఇట్. ఎందుకు దొరకదు, ఎలా దొరకదు అన్న దాని గురించి ఇప్పుడు మనం చర్చించలేము. అది విశుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక తత్వ శాస్త్రవేత్తలు, అగస్త్యుడో దుర్వాసుడో ఎవడైనా మన మధ్యకు వచ్చి దాని గురించి చెప్పగలిగితే వింటాం, లేకపోతే ఎక్స్పర్ట్స్ చెప్పారు కనుక ఒప్పుకుంటాం అంతే. కానీ ఆ శ్రీచక్రం గురించి కనుక మీరు అవస్థ పడదలుచుకుంటే, చేయదలుచుకుంటే లలితా సహస్రనామంలోని మొట్టమొదట 16 శ్లోకాలు చంద్రుడి యొక్క 16 కళలకి సంబంధించినటువంటి శ్లోకాలు. మీకు దత్త ప్రదక్షిణాలలో నేను ఆ 16 కళల గురించి చాలా వివరంగా చెప్పాను నేను. అంచేత ఆ 16 కళల పేర్లు, ఈ 16 శ్లోకాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం మీరు పట్టుకోండి. ఎందుకంటే దాన్ని సంబంధం పూర్తిగా పెట్టడం ఈ ఒక్క ఈ టైంలో చెప్పటానికి వీలు లేదు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి. మహాభారత యుద్ధము 2 అష్టముల యుద్ధము, 2 అష్టములు ఏమిటి, అటు భీష్ముడు 8వ వాడు, ఇటు కృష్ణుడు 8వ వాడు, ఇద్దరు ఎదురెదురుగా నుంచుని కొట్టుకున్నారు. సరే, జరిగింది ఏదో జరిగింది, దాని గురించి మనకు అవసరం లేదు. కానీ దానికి పేరు ఏం పెట్టే మనం, మహాభారతము కదా, ఆ యుద్ధానికి పేరు అంతేగా మహాభారత యుద్ధము. ఎందుకు దానికి మహాభారత యుద్ధం పెట్టారు, జరిగింది యుద్ధం కదా, దాన్ని మహాభారతం అని ఎందుకు అన్నాం మనం. మహాభారతం అంటే మీకు అర్థమవుతుంది కదా, రథము అంటే ఇంట్రెస్ట్, భా అంటే వెలుగు, మహావెలుగు మీద ప్రీతి కలిగించటానికి జరిగేటటువంటి యుద్ధము అని అర్థం దాన్ని మహాభారతము అని. ఈ మహాభారతము తర్వాత జరగబోయేటటువంటి యుద్ధాన్ని మనం ఈ 2.5 సంవత్సరాల లోపల చూడబోతున్నాం. ఈ యుద్ధానికి ప్రేరణ, ఆ యుద్ధం ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఇదంతా కూడా మీకు లలితా రహస్యనామ స్తోత్రంలో కనిపించిన పుస్తకం చదివితే లాభం లేదు. మీరు తూర్పున ఎలాగైతే ఈ 3 రోజులు మనం గడిపాము, మిగతా 3 ద్వారాల దగ్గర కూడా మనం గడుపుకుని అక్కడ జరిగినటువంటి వాటిని మనం అనుభవంలోకి తెచ్చుకుంటూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ శ్రీశైలము చాలా తమాషాగా ఉంటుంది. శ్రీశైలం గురించి మీ పుస్తకంలోనే మొదటిసారి నేను చదివిన లాప్తో నాకు ఐడియా లేదు అసలు. తెలుగు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఇవాళే నేను మొదటిసారి చదివాను ఆయన ఇచ్చిన పుస్తకంలో. మూడు పర్వతాలు, అటు తిరుపతి నుంచి ఇటు శ్రీశైలం వరకు మధ్యన అహోబిలం కదా. ఒక పాము పడగ కనుక మీరు ఊహించుకుంటే, కుండలిని శక్తి పాము పడగంటే ఊహించుకుంటే, సహస్రారము తిరుపతి అనుకుంటే మూలాధారము శ్రీశైలం అవుతుంది, అనాహత చక్రము అహోబిలం అవుతుంది, నరసింహస్వామిది. ఈ విద్యను, ఈ శ్రీ విద్యను, దాని పేరే శ్రీశైలం కదా, పేరులోనే ఉంది అర్థం. దానికి ఇంకో పేరు కూడా చెప్పారు, అంతవరకు అలా అనొచ్చు అని కూడా నేను అర్థం కాలేదు, శ్రీగిరి అని. గిరి అంటే పర్వతం అనే అర్థం ఉంది, మాట వర్డ్ అని కూడా అర్థం ఉంది, శ్రీ అనేటటువంటి వర్డ్ అని కూడా అర్థం ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్లో మనం భూమిలో ఉండటం మన అదృష్టం. అమెరికాలో పుడితే ఎంత బాగుందని ఇప్పుడు మనం అనుకోవటం లేదు చాలామంది, ఏ గందరగోళం అంత ఇద్దు. అలాగే పుట్టాం మనం ఇక్కడ, కానీ ఆ శ్రీశైలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దానికి నాంది ఇక్కడ నుంచే జరుగుతుంది, త్రిపుర సుందరి నుంచే జరుగుతుంది. ఆ త్రిపుర సుందరి నుంచి ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, గాయత్రి మంత్రానికి దానికి ఉన్నటువంటి సంబంధం నిన్న చెప్పాను నేను. ఇంకా నెక్స్ట్ ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, కనీసం ఒక గంట గాయత్రి మంత్రం చేసుకోమని మిమ్మల్ని కొన్ని నెలలు బట్టి అలవాటు చేయించాను కదా. ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం, గాయత్రి మంత్రం హాఫ్ ఎన్ అవరు, షోడశి మంత్రం హాఫ్ ఎన్ అవరు చేసుకోండి. ముందు గాయత్రి చేసుకోండి, తర్వాత షోడశి మంత్రం చేసుకోండి. ఇది మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఎప్పుడూ అగ్ని ఉద్భవిస్తుంది, ఎప్పుడూ రేపే ఉద్భవించవచ్చు, తెలీదు మనకి ఎప్పుడు ఉద్భవిస్తుందో. ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాత ప్రాక్టీస్ ఇంకోటి నిన్న చెప్పింది మర్చిపోకండి, ఎప్పుడూ మీ ఆలోచనలు శ్రీం చుట్టూ తిరుగుతూ ఉండాలి. శ్రీం అనేటటువంటి బీజాన్ని ఈ హద్దు దాటిన తర్వాత నోటితో ఉచ్చరించకండి, దాన్ని గుర్తు చేసుకోండి అంతే. మీరు ఎప్పుడు ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా, మీకు ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా ఉచ్చారణ వద్దు, గుర్తు చేసుకోండి. అర్థమైందా? మీరు ఒకసారి ట్రై చేయండి చూద్దాం, కళ్ళు మూసు కూర్చోండి. మీ మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు చూస్తూ ఉండండి, కడు మూసేసుకోండి, ఎవరు కడు తెరిచి ఉంచుకోకండి. ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, రానివ్వండి, వాటిని పట్టించుకోకండి. మీరు ఆ ఆలోచనలను వెంట మీరు పరిగెట్టకండి, ఆలోచనలకు సాక్షిగా ఉండండి. మీరు ఇప్పుడు మంత్రాన్ని ఉచ్చారణ చేయకుండా శ్రీం అనేటటువంటి బీజాన్ని తలుచుకోండి మీరు, అంతే. ఒకసారి తలుచుకుని వదిలేయండి, మళ్ళీ ఆలోచనలు చూడండి, ఏం జరుగుతుందో చూడండి మనస్సులో. మనస్సు చెదిరితే మళ్ళా ఒకసారి శ్రీం అనే శబ్దాన్ని గుర్తు చేసుకోండి, ఉచ్చారణ చేసుకోకండి, మెల్లిగా కళ్ళు తెరవండి. అర్థమైంది కదా ఏం చెప్పాను? మంత్రాన్ని ఉచ్చారణ చేయం, ఈ బీజాన్ని స్మరిస్తాం అంతే. ఇంకొకటి, ఏ మంత్రము మీరు చేసినా ఎప్పుడు కూడా గురువుని స్మరించుకోకుండా మంత్రం చెయ్యం మనం. మరి గాయత్రి మంత్రాన్ని కోసం అవన్నీ మనం తలుచుకుంటున్నాం, శ్రీరామ శర్మ ఆచార్యని తలుచుకుంటున్నాం. మరి షోడశి విద్య కోసం ఎవరు గురువు? ఇవాళ పొద్దున్న మీకు చెప్పాను నేను, లోల్ల లక్ష్మీధర దేశకులు ఛాలెంజ్ చేశాడు కదా, మీకు ఎవరు ఈ విద్య నేర్పటానికి దొరకరు. ఈ విద్య పోయింది, శ్రీ విద్య యొక్క అపభ్రంశం మాత్రమే ఉంది. ఏది ఒక శ్రీ విద్యోపాసకుణ్ణి గాయత్రి మంత్రము షోడశి మంత్రాన్ని ఉచ్చారణ చేసి అగ్నిని పుట్టించమనండి చూస్తాను నేను, పుట్టించగలగాలి. అసలు వాళ్ళకే తెలియదు ఆ సంగతి, అది వాళ్ళ మీద కమెంట్ చేయటానికి కాదు నేను చెప్పేది. మరి మనకి అలా ఆ స్థాయి గురువు ఎక్కడ దొరుకుతాడు? నేను చేయలేను, చేసి ఉంటే ఈ పాటికి అగ్ని వచ్చేది కదా. మరి మనకి గురువు ఎవరు? ఆ సత్తా ఉన్నటువంటి వ్యక్తి, 600 సంవత్సరాల కిందట పుట్టిన ఎవరైనా సరే ఈ విద్యని నేర్చుకోవటానికి ఆకాంక్ష ఉంటే, శంకరాచార్య వారు వెళ్ళిపోయారు, తర్వాత ఎవరు రాలేదు, నేను వచ్చాను ఈ షోడశి విద్యను నేర్చుకున్నాను కానీ నా పరిశ్రమను ఎవరూ గుర్తించలేదు అని వాపోయాడు ఆయన. పొద్దున చదివి వినిపించాను కదా, ఆయన పేరు మళ్ళా గుర్తుంచుకోండి, కళ్ళు మూసుకుని, లోల్ల లక్ష్మీధర దేశికులు. ఆయన మనకి ఈ శ్రీ విద్యోపాసక గురువులు. అంచేత ఈ షోడశీ విద్యని మీరు జపం చేసుకునే ముందు హాఫ్ ఎన్ అవరు ఒక 3 సార్లు ఆయన నామాన్ని ఉచ్చారించుకోండి. ఎప్పుడు కూడా గురువు నామమే మహామంత్రం. అసలు లోల్ల లక్ష్మీధర దేశికులు చేత రేపటి నుంచి హాఫ్ ఎన్ అవర్ గాయత్రి, హాఫ్ ఎన్ అవర్ షోడశ విద్య. ఇమీడియట్గా మీరు నాకు ప్రశ్న వేయబోతున్నారు, మిగతా వాళ్ళకి చెప్పవచ్చా? చెప్పవచ్చు. శ్రీరామ్ శర్మ ఆచార్య ఇక్కడ లేడు, లోల లక్ష్మీధర దేశికులు ఈ త్రిపురాంతకంలో వచ్చి మీతో ఏం చెప్పటంలే. వాళ్ళు ఎవరని చెప్పాను నేను? వాళ్ళు సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు, సర్వసమర్థులు. వాళ్ళ చేతికి అప్పచెప్తున్నాం మనం కదా. అంచేత స్వార్థం వద్దు. అడిగిన వాళ్ళకి, మన వాళ్ళల్లో కానీ బయట వాళ్ళల్లో కానీ ఎవరైనా ఈ విషయాల గురించి అడిగితే నిర్మోహమాటంగా హాయిగా చెప్పవచ్చు. మీరు ఏమీ అభ్యంతరం లేదు. ఒక్కొక్కసారి ఒరిజినల్ కంటే డూప్లికేట్ బాగుంటుంది. మనకంటే మనం చెప్పిన వాళ్ళు చాలా బాగా చేస్తారేమో. లండన్లో ఒకసారి నిజంగా జరిగిన సంఘటన, చార్లీ చాప్లిన్ పేరు వినే ఉంటారు మీరు చాలామంది, అద్భుతమైనటువంటి విదూషకుడు, చాలా మంచి ఆర్టిస్టే. అతను ఒకసారి లండన్ శివాలయలోకి వెళ్తూ అలా నడుచుకుంటూ ఓ బోర్డు చూశాడు, ఇమిటేషన్ ఆఫ్ చార్లీ చాప్లిన్ అని ఒక పోటీ పెట్టారు చార్లీ చాప్లిన్ని ఇమిటేట్ చేయటానికి. వేషం వేసుకుని ఇమిటేట్ చేస్తున్నారు. వెళ్తున్నాడు కదా, తను పాల్గొన్నాడు అందులో. చార్లీ చాప్లినే, చార్లీ చాప్లిన్కి 2nd ప్రైజ్ వచ్చింది, చార్లీ చాప్లిన్ ఇమిటేట్ చేసిన వాడికి 1st ప్రైజ్ వచ్చింది. ఎవరి అదృష్టం ఎలా ఉందో. విద్యని దాచకండి ఎప్పుడు కూడా. వీ డోంట్ హ్యావ్ ఎ రైట్. గురువులు ఎప్పుడు కూడా అసలు విద్యని దాచుకోవటం అనేది స్వార్థపూరితమైన ఆలోచనే తప్ప దానివల్లే నాశనమైంది. ఆయుర్వేదం అలాగే పోయింది, ఆధ్యాత్మిక విద్య కూడా అలాగే పోయింది. మనం మాత్రము దాచం. వాళ్ళు ఇష్టం, వాళ్ళు చేసుకుంటే చేసుకుని, ఇదే మాస్టర్ చెప్పారు. గాయత్రి చేసుకుంటే శ్రీరామ శర్మ ఆచార్య, దాంతోపాటు షోడశీ విద్య చేసుకుంటే లోల్ల లక్ష్మీధర దేశికులు. మీరు మాత్రము ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. కొంచెం సాహసం చేయగలిగి, కొంచెం మీరు శ్రమ పడగలను అనుకుంటే 2 గంటలు, 1 గంట గాయత్రి చేసుకోండి, 1 గంట షోడశీ చేసుకోండి. కష్టపడండి కొంచెం, కానీ పరిగెట్టకండి. గంట చేసుకోమన్నాను అందుకే. అనుకోవటంలోనే గంట అయిపోయింది అనుకోండి, పర్వాలేదు, ఆపేయండి. సంఖ్య కాదు ఇంపార్టెంట్, మీరు ఎన్ని కోట్లు చేశారు అని. గంటసేపు మీ మనస్సు ఆ మంత్రం మీద ఉండాలి. అంటే పరిగెట్టించకండి. ముంబు చుతు చుతురుడు మృగు దివిది మీద శ్రీము శాంతంగా హాయిగా మనస్ఫూర్తిగా ప్రతి అక్షరాన్ని హాయిగా ఉచ్చారణ చేస్తూ గంటసేపు చేయండి. ఎంత అవుతేనే, ఎన్నిసార్లు చేస్తేనే, టైం చూసుకోండి. ఆ గురువుల యొక్క అనుగ్రహంతో మళ్ళీ ఈ శ్రీ విద్యను, ఈ చంద్ర విద్యను, ఈ అగ్ని విద్యను మనము తీసుకురాగలమని ఆశిస్తూ స్వస్తి.